క్రిస్మస్ యొక్క వృత్తాంతములో ఇంకొన్ని విషయములను సహితము మనము చూడగలము. వాటిలో మొట్టమొదటిది, క్రిస్మస్ మానవుని రక్షణ మార్గమునకు ఈ లోకంలో క్రీస్తు యొక్క జన్మ ద్వారా తొలిమెట్టు వేసి మానవుని ముందు ఒక అవకాశాన్ని ఉంచింది. అంతేకాదు ఒక ఎంపికను సహితము ఉంచుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. క్రీస్తు జన్మ అనేటువంటిది మానవునికి ఈ లోకములో రక్షణ మార్గము ప్రారంభించినటువంటి గడియ ఉన్నది. దీని ద్వారా మానవుని ముందు రెండు విషయాలు ఉంచబడినాయి. ఒకటి ఏంటంటే ఆపర్చునిటీ అనేటువంటిది, అవకాశం అనేటువంటిది. రెండవది చాయిస్ అనేటువంటిది, ఎంపిక అనేటువంటిది. ఈ రెండింటిని మన ముందు క్రిస్మస్ ఉంచుతున్నట్లుగా మనం గమనించాలి. క్రీస్తు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చాడో, నీ ముందును నా ముందును నశించిన ప్రతి పాపి ముందును ఒక అవకాశాన్ని అది ఉంచుతూ ఉన్నది. ఆ అవకాశం ఏంటంటే, నీవు పాపిగానే నశించిపోనక్కర్లేదు, కానీ దేవుడిచ్చేటువంటి ఆ యొక్క రక్షణను నీవు ఉచితముగా పొందవచ్చు అనేటువంటి ఒక అవకాశాన్ని అది మన ముందు ఉంచుతున్నది మొట్టమొదటిగా. రెండవది ఒక ఎంపికను మన ముందు ఉంచుతున్నది. ఆ ఎంపిక నీవు చేయవలసినటువంటి ఎంపిక అయి ఉన్నది. నీవు దానిని అంగీకరించవచ్చును, లేకపోతే దానిని తిరస్కరించవచ్చును. దీనిలో బలవంతం అనేటువంటిది ఏమీ లేదు. నీవు అంగీకరించినటువంటి వాడవైనట్లయితే నీవు రక్షింపబడినై ఉన్నావు, నీవు తిరస్కరించినటువంటి వాడవైనట్లయితే నీవు శిక్షించబడినై ఉన్నావు. ఇది దేవుడిచ్చినటువంటి ఎంపిక అయి ఉన్నది. ఈ రెండుని మన ముందు క్రిస్మస్ ఉంచుతూ ఉన్నది. నీవును నేనును వీటిని గురించి ఎప్పుడైనా ఆలోచించినటువంటి వారంగా ఉన్నామా? ఈ అవకాశం అనేటువంటి దాని గురించి నువ్వు విన్నావా? ఈ ఎంపికని గురించి నువ్వు విన్నటువంటి వాడవుగా ఉన్నావా? ఈ అవకాశాన్ని వాడుకునేటువంటి వాడవుగా ఉన్నావా? ఈ ఎంపికను నువ్వు చేసేటువంటి వాడవిగా ఉన్నావా? నువ్వు ఆల్రెడీ అవకాశాన్ని గురించి ఆలోచించినటువంటి వాడవైతే నీ ఎంపికను ఎలా చేయనై ఉన్నావు? నీవు రక్షణను అంగీకరించినటువంటి వాడవుగా ఉన్నావా, లేక తిరస్కరించినటువంటి వాడవుగా ఉన్నావా? నీవు బ్రతికినటువంటి నీ శరీరములో ప్రాణమున్నటువంటి ఈ యొక్క సమయములో నీవు ఈ ఎంపికను చేయవలసినది. ఆ తర్వాత నీకు ఆ ఎంపికను చేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉండదు. కాబట్టి నేటి దినమందే నీవు ఈ అవకాశాన్ని గురించి ఆలోచించినటువంటి వాడవై దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ఉచిత బహుమానమును నీవు పొందినట్లయితే, రక్షణ నువ్వు అంగీకరించినట్లయితే, నీవు దేవునితో పాటు ఎల్లప్పుడూ ఉండగలిగినటువంటి అవకాశాన్ని ఆయన నీకు అనుగ్రహించనై ఉన్నాడు. మరి మనము చేసినటువంటి ఎంపిక ఏ విధంగా ఉన్నది? రెండవది, క్రిస్మస్ వృత్తాంతములో సింప్లిసిటీ అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాము. మనుషుల యొక్క ఆడంబరము అనేటువంటిది ఏది మనకి కనపడదు. సింప్లిసిటీ అనేటువంటిది క్రీస్తు ప్రభువు రాజుగా వచ్చినప్పటికీ ఈ లోకములో ఆయన పుట్టినటువంటి సమయంలో పశువుల తొట్టెలో పొరుండబెట్టవలసినటువంటి అవసరం వచ్చింది. చాలా మంది అంటారు, ఆయన ఏం రాజండి, రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడ పరుండబెట్టబెడతాడండి? అలాంటిది మీరేదో పశువుల తొట్టులో పరుండబెట్టారు, సత్రంలో కూడా స్థలం లేదని చెప్తున్నారా, ఆయన రాజు ఎలా అవుతాడండి అని ప్రశ్నించేటువంటి వారు అనేక మంది ఉన్నారు. దేవుడు తన చిత్తానుసారంగా తన కార్యములను జరిగించేటువంటి వాడై ఉన్నాడు. దేవుడు ఆడంబరం అనేటువంటిది లేనటువంటి వాడుగా తాను తనను ప్రజలందరికీ ప్రత్యక్ష పరచుకునేటువంటి వాడై ఉన్నాడు. అదే విధముగా తాను రాజుగా, జడ్జిగా, న్యాయవాదిగా, తీర్పరిగా, తీర్పు తీర్చేటువంటి వాడిగా ప్రజలకు ప్రత్యక్ష పరచబడవలసినటువంటి ఆ యొక్క సమయంలో ఆ విధంగా తనను తాను ప్రత్యక్ష పరుచుకొననై ఉన్నటువంటి గడియ ఆ తర్వాత రాబోతున్నది. కాబట్టి క్రిస్మస్ వృత్తాంతంలో ఆడంబరము లేనటువంటి ఆ యొక్క సింప్లిసిటీని మనము చూస్తున్నటువంటి విధంగానే మనము సహితము ఈ లోకములోని వ్యర్థమైనటువంటి వాటిని లక్ష్య పెట్టేటువంటి వారంగా కాకుండా మనము పేదవారని, దానికులని, ఇలాంటి తారతమ్యము చూపకుండగా ప్రతి ఒక్కరిని అప్రోచ్ అయ్యి మనము క్రీస్తును గురించి తెలియజేసేటువంటి వారముగా మనము ఉండవలసి ఉంటుంది. క్రిస్మస్ లో ఎన్నో ప్రవచనముల యొక్క, వాగ్దానముల యొక్క నెరవేర్పు అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాము. వాగ్దానములు అనేటువంటివి ఉన్నవి, ప్రవచనాలు అనేటువంటివి ఉన్నవి. దేవుడు మనుషులకు వాగ్దానములను ఇచ్చాడు. అబ్రహాంతో వాగ్దానం చేశాడు, ఇస్సాకుతోను, యాకోబుతోను దాన్ని కొనసాగించాడు. ఆ తర్వాత దావీదుతో తను వాగ్దానం చేశాడు. ఈ రకముగా ఆయన చేసినటువంటి వాగ్దానముల యొక్క నెరవేర్పు అనేటువంటిది క్రీస్తు యొక్క జన్మ ద్వారా నెరవేర్చబడింది. అదే విధంగా దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా ప్రవచనముగా చెప్పబడినటువంటి ప్రవచనాలు అనేటువంటివి ఎన్నో క్రిస్మస్ ద్వారా నెరవేరబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రవచనాలు వాగ్దానముల యొక్క నెరవేర్పు అనేటువంటిది మనము చూసినప్పుడు దేవుని యొక్క మాట అనేటువంటిది దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి ప్రవచనం అనేటువంటిది నెరవేరి తీరవలసి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకునవలసి ఉన్నది. దానికి వేరొక ప్రత్యామ్నాయం అనేటువంటిది ఉండదు. దేవుని ద్వారా మనకి ఇవ్వబడినటువంటి ప్రవచనాలు వాగ్దానాలు ఇంకనూ నెరవేరవలసినటువంటివి ఉన్నవి. అవి వాటి కాలములలో అవి నెరవేరనై ఉన్నవి అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ గుర్తించాలి. క్రిస్మస్ వృత్తాంతంలో ఆనందం అనేటువంటిది ఉన్నది, సంతోషం అనేటువంటిది ఉన్నది, జాయ్ అనేటువంటిది ఉన్నది, హ్యాపీనెస్ అనేటువంటిది ఉన్నది, రిజాయిసింగ్ అనేటువంటిది క్రిస్మస్ లో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆనందించినటువంటి వారిలో మరియా యోసేపులు ఆనందించారు, గొల్లలు జ్ఞానులు ఆనందించారు, ఇంకా క్రీస్తును ప్రేమించేటువంటి అనేకులు అప్పటి నుండి ఇప్పటి వరకు ఆనందిస్తూ ఉన్నారు. అదే విధంగా సంతోషించేటువంటి విషయం అనేటువంటిది, ఆనందించేటువంటి విషయం అనేటువంటిది ఆనాటి నుండి ఈనాటికి కొనసాగుతున్నది. క్రీస్తును నమ్మినటువంటి వ్యక్తిగా నీవు ఆనందించేటువంటి వాడుగా, ఆయన సన్నిధిలో సంతోషించేటువంటి వాడుగా, ఆయన బిడ్డలతో కలిసినప్పుడు నీ యొక్క సంతోషాన్ని పంచుకునేటువంటి వాడుగా ఉండవలసి ఉంటుంది. క్రిస్మస్ వృత్తాంతములో సాక్ష్యమిచ్చుట అనేటువంటిది ఉన్నది, విట్నెసింగ్ అనేటువంటిది ఉన్నది. క్రీస్తు ప్రభును చూచినటువంటి గొల్లలు జ్ఞానులు ఆయనను గురించి ప్రకటించు వెళ్ళటం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాము. క్రీస్తుని నీవు నిజముగా ఎరిగినటువంటి వాడుగా ఉన్నట్లయితే ఆయన యొక్క విడుదల నీలో నీ యొక్క హృదయంలో నిజముగా క్రియ జరిగించినటువంటిదైనట్లయితే నీవు ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి వాడుగా ఉంటావు. ఎవరు నిన్ను ఆపేటువంటి వారుగా ఉండలేరు. అది స్పాంటేనియస్ గా నీలో నుండి ఉవికి వచ్చేటువంటి ఆ యొక్క సాక్ష్యంగా ఉంటూ ఉంటుంది. అలాంటి సాక్ష్యము నీవును నేనును సంపాదించుకునేటువంటి వారమై ఉండాలి. కొంతమంది వారి యొక్క విట్నెస్ గురించి ఏ మాట చెప్పలేనటువంటి వారుగా ఉంటారు. ఎందుకంటే వారు కొంతకాలము విశ్వాసులుగా ఏదో కొనసాగితే కొనసాగి ఉండవచ్చును, ఆ తర్వాత లోకములు కలిసిపోయినటువంటి వారుగా అయిపోతూ ఉంటారు. మాటి మాటికి తప్పిపోయేటువంటి వాడికి సాక్ష్యమే ఉంటుంది. మాటి మాటికి ప్రభువును గాయపరిచేటువంటి వాడికి సాక్ష్యం ఏముంటుంది. ఆయన యొక్క సన్నిధిలోనికే వెళ్లకుండా ఆయనతో సమయమే గడపకుండగా ఆయన యొక్క శక్తిని పొంది నీవు ఎలా నడవగలిగినటువంటి వాడవై ఉండగలవు? ఇదిని మందు నీవు సాక్ష్యం ఇచ్చేటువంటి వ్యక్తివిగానే ఉంటున్నావా? క్రిస్మస్ వృత్తాంతములో ప్రకటించుట అనేటువంటిది ఉన్నది. క్రీస్తు జననమునకు ముందు ప్రవక్తలు ప్రకటించారు, దూతలు ప్రకటించారు, తార సహితము మాటలు లేకుండానే ప్రకటించినటువంటిదిగా ఉన్నది. క్రీస్తును చూసి ఆరాధించినటువంటి గొల్లలు జ్ఞానులు వారు చూసినటువంటి వాటి విషయమై సాక్ష్యమిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సో ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి, ప్రకటించుట అనేటువంటిది ఉన్నది, సాక్ష్యమిచ్చుట అనేటువంటిది ఉన్నది. సాక్ష్యమిచ్చుట ఎప్పుడు వస్తుందంటే నీవు స్వానుభవములో చూచినప్పుడు, దాన్ని అనుభవించినప్పుడు వచ్చేటువంటిదిగా ఉంటుంటుంది. ప్రకటించుట అనేటువంటిది నీవు తెలియజేసేటువంటిదిగా ఉన్నప్పుడు వచ్చేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. కాబట్టి రెండు కూడాను విశ్వాసులో ఉండవలసినటువంటి అంశములైనవి. నువ్వు ప్రకటించేటువంటి వాడుగాను ఉండాలి, నీవు స్వానుభవములో ఎరిగి సాక్ష్యమిచ్చేటువంటి వాడుగా సైతము నీవు ఉండవలసి ఉన్నది. క్రిస్మస్ వృత్తాంతములో ఎన్నడూ లేని ఊహించని విషయాలు సహితం మనము చూస్తాం. అవేమిటంటే కన్యక గర్భవతి అయి కుమారుని కనటం అనేటువంటిది మనము ప్రత్యేకంగా చూచేటువంటి అంశంగా క్రిస్మస్ వృత్తాంతంలో మనకు ఉన్నది. రెండవది దూతలు ప్రకటించటం అనేటువంటిది, దూతలు మనుషుల యొద్దకు వచ్చి ప్రకటించుట అనేటువంటిది అది జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అదే విధంగా తార వెలసి జ్ఞానులను ఆలోచింపచేసి వారిని నడిపించటం అనేటువంటిది అది జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఈవెంట్స్ అన్నీ కూడాను క్రిస్మస్ వృత్తాంతంలో బహు ప్రత్యేకముగా ఎన్నడూ ఊహించనటువంటి విధముగా జరిగినటువంటి అంశాలుగా మనము చెప్పుకునవచ్చును. కన్యక గర్భవతి అయి కుమారుని కనుట అనేటువంటిది, దూతలు ప్రకటించటం అనేటువంటిది, తార వెలిసి జ్ఞానులను ఆలోచింపజేసి వారిని నడిపించటము అనేటువంటిది. క్రిస్మస్ యొక్క వృత్తాంతములో మనకు ఆశ్చర్యం కలిగించేటువంటి విధంగా దేవుడు తన చిత్తాన్ని అమలు జరుపుతున్నటువంటి సమయంలో సాతాను సహితము తన కార్యాన్ని తన వ్యక్తుల ద్వారా సమాంతరంగా అమలు జరపటం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. మనకందరికీ తెలిసినటువంటి విషయమే, హేరోద్రాజు క్రీస్తు ప్రభువును సంహరించాలని ప్రయత్నించాడు. అయితే దేవుడు దాని నుండి తప్పించి మరియను, యోసేపును, క్రీస్తు ప్రభువును, గొల్లలను, జ్ఞానులను సహితము సేఫ్ గా ఉండునట్లుగా ఆయన తన యొక్క రక్షణను వారికి అనుగ్రహించి ప్రొటెక్షన్ దయచేసి వారు సేఫ్ గా ఉండునట్లుగా తన కృపను చూపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇది మనమందరము గుర్తించవలసినటువంటి విషయమై ఉన్నది. మనము దేవుని కార్యములు జరుగుతున్నప్పుడు సాతాని యొక్క కార్యములు జరగవు అనేటువంటి ఆ యొక్క బుద్ధిహీనమైనటువంటి నమ్మకములో మనము ఉంటూ ఉంటాము. చాలా సార్లు నేను 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశానండి అని అనుకున్నట్లయితే 4వ రోజున నేనేమనుకుంటానంటే ఈ రోజు నాకు శోధనేమి రాదు, ఎందుకంటే 3 రోజులు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాను అని నేను అనుకున్నట్లయితే కేవలము బుద్ధిహీనుడినే. క్రీస్తు ప్రభు 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించిన తరువాత ఆయనను శోధించుటకు సాతానుడు తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నీవు 8 దినములు ప్రార్థించినప్పటికీ, నీవు దేవునితో ఎంత సన్నిహితుడవుగా ఉన్నప్పటికీ శోధన అనేటువంటిది నీకెప్పుడు ఎదురయ్యేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. అయితే దేవునితో నీకున్నటువంటి సంబంధాన్ని బట్టి, ఆ యొక్క సాన్నిహిత్యాన్ని బట్టి దేవుడు నీ అందు కృప చూపి నిన్ను శోధన నుండి తప్పించేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. దేవుని నుండి నువ్వు దూరంగా ఉన్నప్పుడు నువ్వు శోధనను జయించేటువంటి వాడుగా ఉండలేవు. కానీ దేవునితో నీవు సన్నిహితంగా ఉన్నప్పుడు నీ మనసును నీవు స్థిరపరచుకొని ఆ విధంగానే నిలిచి ఉండుటకు కొనసాగుతూ ఉన్నప్పుడు, విశ్వాసముతో నడుస్తున్నప్పుడు దేవుడు నీకు సహాయం చేసి సాతాని యొక్క కుట్రలను అధిగమించేటువంటి వాటినిగా నిన్ను చేయగలిగినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి దీని నుండి మనము నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, మనము జీవితాంతము శోధనలను ఎదుర్కొనవలసినటువంటి వారమే. సాతానుడు ప్రతి విషయములోనూ ప్రతి సమయములోనూ తన వ్యక్తుల ద్వారా తనదైనటువంటి శైలిలో మనలను శోధించేటువంటి వాడుగా ఉంటాడు. నీవు భక్తిగా ఉన్నట్లయితే మరింత ఎక్కువగా నిన్ను శోధించేటువంటి వాడిగా ఉంటూ ఉంటాడు. అయితే నీవు దేవునితో ఎంత సన్నిహితుడుగా ఉంటావో సాతాన్ యొక్క శోధనలను నీవు అధిగమించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడవై ఉంటూ ఉంటావు. ఆయన వాక్యమును నీలో జీర్ణించుకొని దానిని నెమరవేస్తూ ఆ వాక్యమును నీవు జ్ఞాపకమునకు తెచ్చుకొని వాటిని నీ యొక్క జీవితంలో ప్రయోగించినప్పుడు నీవు సాతాన్ను జయించేటువంటి వాడవిగా ఉండగలవు.